వెల్కమ్ టు వీకెండ్ కామన్ బై ఆర్కే. ట్రిపుల్ తలాక్ చట్టంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకంత పట్టుదల ప్రదర్శించారు? ముస్లిం మహిళల ఆత్మగౌరవం పేరిట మోదీ ఎలాంటి స్కెచ్ గీశారు? ట్రిపుల్ తలాక్ నినాదం ద్వారా ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో మోదీ ఎలాంటి ప్రయోజనం పొందారు? ట్రిపుల్ తలాక్ చట్టంలోని అంశాలపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి? ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఈ ఎపిసోడ్లో చూద్దాం.
పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టుగా రాజకీయ నాయకులందు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేరు. ఈ అభిప్రాయానికి రావడానికి ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకురావాలని ఆయన పూనుకోవడం ప్రధాన కారణం. ఒకే దేశం ఒకే చట్టం ఉండాలన్నది భారతీయ జనతా పార్టీ సుదీర్ఘ కళ. ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అంటూ ఉండేవారు. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతంలో 6 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా ఈ దిశగా అడుగులు వేయలేకపోయింది. కామన్ సివిల్ కోడ్ ఆలోచనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఈ కారణంగా భారతీయ జనతా పార్టీ ఆలోచనలు ముందుకు సాగలేదు. దేశంలో హిందువులకు ఇతర మతస్థులకు ఒక చట్టం, ముస్లింలకు పర్సనల్ లా పేరిట మరో చట్టం ఉండడం ఏమిటన్నది భారతీయ జనతా పార్టీ ప్రధాన ఆక్షేపణ. అయితే గతంలో వాజ్పేయి ప్రభుత్వం చేయలేని పనిని ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాకపోతే ఉమ్మడి పౌర చట్టం పేరిట కాకుండా ట్రిపుల్ తలాక్ చట్టం పేరిట ఆయన ఒక అడుగు ముందుకు వేశారు. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళల్లో గూడు కట్టుకుని ఉన్న ఆవేదన ఆక్రోశాన్ని ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకోలేదు. దీంతో ట్రిపుల్ తలాక్ బాధితులుగా ముస్లిం మహిళలు మిగిలిపోతూ వచ్చారు. ప్రజల మనోభావాలను ఒడిసిపట్టి రాజకీయంగా లబ్ధి పొందడంలో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారిగా ట్రిపుల్ తలాక్ అంశాన్ని తెరపైకి తెచ్చి ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో గరిష్టంగా లబ్ధి పొందారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుపొందడం పలువురు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఫలితాలను విశ్లేషించిన వారికి అసలు విషయం తెలిసొచ్చింది. ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా ముస్లిం మహిళల మద్దతు చూరగొనడంలో నరేంద్ర మోదీ సఫలీకృతుడైనట్టు ఆ ఎన్నికలలో స్పష్టమైంది. అదే సమయంలో సుప్రీంకోర్టు కూడా ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో ప్రధాని పని సులువైంది. తన మేధస్సుకు పదును పెట్టారు. ఉమ్మడి పౌర చట్టం తీసుకొస్తే ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా వ్యతిరేకిస్తాయి. కనుక ముస్లిం పర్సనల్ లాలో ఒక సౌకర్యంగా ఉన్న ట్రిపుల్ తలాక్ను నిషేధిస్తూ చట్టానికి రూపకల్పన చేశారు. ముస్లింలకు మిగిలిన మరో వెసులుబాటు బహుభార్యత్వం. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో దీన్ని కూడా కట్టడి చేసే ప్రయత్నం చేయకుండా నరేంద్ర మోదీ ఉండరనిపిస్తోంది. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్సభ ఆమోదం లభించగానే బహుభార్యత్వం సంగతి ఏమిటన్న ప్రశ్నలు సంఘ్ పరివార్ నుంచి వినిపిస్తున్నాయి. ముస్లిం పర్సనల్ లాను తోసిరాదని వ్యవహరించకుండా మహిళల ఆత్మగౌరవం పేరిట నరేంద్ర మోదీ తెలివిగా వ్యవహరించి పని చక్కబెట్టుకున్నారు. ట్రిపుల్ తలాక్ విధానాన్ని ముస్లిం పురుషులు దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. దీంతో అటు ముస్లిం మహిళలలోనే కాకుండా మొత్తం సమాజంలో చైతన్యం వచ్చింది. జీవిత భాగస్వామి అభిప్రాయంతో సంబంధం లేకుండా ఇంత అనాగరికంగా విడాకులు ఇవ్వడం ఏమిటన్న చర్చ మొదలైంది. ట్రిపుల్ తలాక్ అన్నదానికి నిర్వచనం మార్చి భార్యలపై మోజు తీరిన వారు ముమ్మారు తలాక్ అని ప్రకటించి విడాకులిచ్చేస్తున్నారు. ఎక్కడో దూర తీరాల్లో ఉండి కూడా ఫోన్ ద్వారానే ట్రిపుల్ తలాక్ చెప్పడం అత్యంత ఆక్షేపణీయంగా మారింది. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాలలో పేరొందిన కాస్మెటిక్ సర్జన్ ఒకరు ఇటీవల నన్ను కలిశారు. ఆ డాక్టర్ వద్ద పలువురు సినీ ప్రముఖులు అందం పెంచుకోవడానికై సర్జరీలు చేయించుకున్నారు. మాటల సందర్భంగా ఆ డాక్టర్ చెప్పింది ఏమిటంటే, హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ముస్లిం మహిళలు అందాన్ని ఇనుమడింపజేసుకోవడానికై వస్తారని, అలా వచ్చిన వారందరూ పెళ్లై పిల్లలు కూడా ఉన్నవారేనని, ఇప్పుడు ఈ వయసులో మీకు సర్జరీలు ఎందుకు అని వారిని ఆ డాక్టర్ ప్రశ్నించగా, మా భర్తలు గల్ఫ్ దేశంలో ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉంటారు, సంవత్సరంలో 1-2 సార్లు మా వద్దకు వస్తారు, అప్పుడు మేము అందంగా కనిపించకపోతే ట్రిపుల్ తలాక్ ప్రయోగిస్తామని భర్తలు బెదిరిస్తారట. అంటే ఎప్పటికప్పుడు భర్తలను ఆకర్షించడానికి సదరు ముస్లిం మహిళలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారన్నమాట. కొంతమంది పురుషులు ఇలాంటి ఆలోచన ధోరణిని ప్రదర్శిస్తూ ఉండడం వల్లనే ముస్లిం మహిళల్లో ట్రిపుల్ తలాక్ పై తీవ్రమైన అసంతృప్తి గూడు కట్టుకుని ఉండింది. స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా నరేంద్ర మోదీ మాత్రమే ముస్లిం మహిళల ఆవేదనను గుర్తించి తెలివిగా వ్యవహరించడం ద్వారా రాజకీయంగా కూడా అనుకూలంగా మలచుకున్నారు. ఇంతకాలానికి ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చిన మొనగాడుగా హిందువుల మనస్సుల్లో అభిమానాన్ని చూరగొనగా తమ ఆవేదనను అర్థం చేసుకుని ఉపశమనం ఊరట కలిగించిన మనిషిగా ముస్లిం మహిళల మనస్సులో నరేంద్ర మోదీ తిష్టవేశారనే చెప్పవచ్చు. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నమాట. క్షేత్రస్థాయిలో ముస్లిం మహిళల మనోభావాలు ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో వెల్లడైనందునే ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రధాన రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించలేకపోయాయి. ఈ చట్టం ద్వారా ముస్లిం సమాజాన్ని చీల్చడానికి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తులు విమర్శిస్తున్నారు. అయితే వారిపై కుహనాలౌకికవాదులని ఇంతకు ముందే ముద్ర ఉన్నందున వారి అభిప్రాయాలకు పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు. నిజానికి ఇస్లాంలోనే కాదు, హిందూ మతంలో కూడా కొన్ని అనాగరిక ఆచారాలు ఉండేవి. సతీ సహగమనం, కన్యాశుల్కం వంటి దురాచారాలు హిందూ మతంలో ఉండేవి. పాతికేళ్ల క్రితం వరకు ఉత్తర భారతదేశంలో సతీ సహగమనం వంటి దుర్ఘటనలు రికార్డ్ అయ్యాయి. భర్త చనిపోతే భార్యను కూడా సజీవ దహనం చేసుకునేలా ప్రేరేపించడమే సతీ సహగమనం. రాజుల కాలంలో యుద్ధాలలో ఓడిపోయిన రాజుల భార్యలు శత్రు రాజులకు చిక్కకుండా ఉండడానికై ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలను మనం చరిత్రలో చదివాం. కాలంతో పాటు సమాజంలో వచ్చిన చైతన్యం వల్ల సతీ సహగమనం, కన్యాశుల్కం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా చట్టాలు వచ్చాయి. ఇప్పుడు ముస్లిం సమాజంలో కూడా ట్రిపుల్ తలాక్ విధానం తరచుగా దుర్వినియోగమవుతున్న విషయాన్ని సభ్య సమాజం గుర్తించింది. ఈ కారణంగానే ముస్లిం పర్సనల్ లా బోర్డు గాని, సున్నీ షియా మత పెద్దలు గాని ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టాన్ని గట్టిగా వ్యతిరేకించలేకపోయారు. లోక్సభలో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉంది కనుక ఈ బిల్లు సునాయాసంగా ఆమోదం పొందగలిగింది. రాజ్యసభలో పరిస్థితి వేరు, అక్కడ ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తీసుకునే వైఖరిని బట్టి రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నది తేలిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ బిల్లును వ్యతిరేకిస్తే కాంగ్రెస్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ. అలా చేయడం వల్ల ముస్లిం మహిళలను ఖచ్చితంగా దూరం చేసుకున్నట్టే. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం పొందగలిగితే తమ పాలిట సంస్కర్తగా ముస్లిం మహిళల్లో నరేంద్ర మోదీ నిలిచిపోతారు. లేని పక్షంలో తమ హక్కుల కోసం పోరాడిన తొలి నాయకుడిగా ముస్లిం మహిళల మనస్సులో ఆయన నిలిచిపోతారు. ఫలితం ఎలా ఉన్నా ప్రయోజనం పొందేది నరేంద్ర మోదీనే. వాస్తవానికి ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని మత కోణంలో కాకుండా దాన్ని ఒక దురాచారంగానే చూడాలి. పురుషాధిపత్య సమాజంలో ఇలాంటివన్నీ చెల్లుబాటయ్యాయి. ఇప్పుడు సమాజం మారింది, మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారు. ముస్లిం మహిళలు కూడా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు పూనుకోకపోయినా షాయిరా బానో, అఫ్రీన్ రెహమాన్, గుల్షన్ పర్వీన్, ఇషాద్ జహాన్, అతియా సబ్రి వంటి బాధిత ముస్లిం మహిళలు ఈ దురాచారానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేశారు. ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యను వదిలించుకునే ప్రయత్నం చేసేవారికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించేలా బిల్లులో పేర్కొనడంపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇదే ఆలోచించవలసిందే. హిందువులలో భార్యను హింసించిన సందర్భాల్లోనే గృహహింస చట్టం కింద శిక్షార్హులవుతారు. అలా కాకుండా భార్యతో కాపురం చేయకుండా వదిలేసిన వారికి శిక్షలు లేవు. అలాంటి సందర్భాల్లో బాధిత మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి భరణం పొందే వెసులుబాటు మాత్రమే ఉంది. ఈ కారణంగానే హిందువులలో కూడా ట్రిపుల్ తలాక్ తరహా బాధితులున్నారని లోక్సభలో మజ్లిస్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ గుర్తు చేశారు. గుజరాత్లో మా వదిన పరిస్థితి ఏమిటని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ భార్య గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ప్రశ్నలో హేతుబద్ధత లేకపోలేదు. ముస్లింలలో ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యలను వదిలించుకున్నట్టుగానే హిందువులు కూడా కొందరు ఏ కారణం చెప్పకుండా భార్యలను వదిలించుకోవడాన్ని మనం చూస్తున్నాం. కొంతకాలం పాటు కాపురం చేసి భార్య అందంగా లేదని వదిలేసిన కేసుల గురించి మనకు తెలిసిందే. ట్రిపుల్ తలాక్ చట్టంలో వలె హిందువులలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి శిక్షలు విధించే విధానం ఉండాలి కదా. ట్రిపుల్ తలాక్ చెప్పే వారికి మాత్రమే మూడేళ్లు శిక్ష అని చట్టంలో పేర్కొనడం వివక్ష అవుతుంది కదా. నిజానికి ఇలాంటి సందర్భాల్లో భర్తలకు శిక్షలు విధించడం వల్ల బాధిత మహిళలకు వనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. ముస్లింలలో ట్రిపుల్ తలాక్ పేరిట హిందువులలో ఇతర మతాలలో ఏ కారణం చెప్పకుండా భార్యలను వదిలేసిన సందర్భాల్లో శిక్షలు కాకుండా బాధిత మహిళలకు భారీ పరిహారం ఇప్పించే నిబంధనను చట్టంలో పొందుపరిస్తే మహిళలకు అసలైన న్యాయం జరుగుతుంది. ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకొచ్చినప్పుడు రాజ్యసభ సభ్యులు ఈ అంశంపై దృష్టి సారిస్తారని ఆశిద్దాం. హిందువులైనా ముస్లింలైనా మరొకరైనా భార్యలను అనాగరికంగా వదిలించుకోవాలంటే భారీ పరిహారం చెల్లించవలసి వస్తే ఈ దురాచారం చాలా వరకు తగ్గిపోతుంది. ముస్లిం మహిళలకు ఈ సూక్ష్మం తెలియక సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీకి కావలసింది కూడా అదే కనుక ఆయన హ్యాపీ. నిజానికి ఈ చట్టం వల్ల ముస్లిం మహిళలకు పెద్దగా ఊరట లభిస్తుందని చెప్పలేం. ట్రిపుల్ తలాక్ నేరం అవుతుంది కనుక ఒక్కసారి కూడా తలాక్ చెప్పకుండా హిందువులలో వలె భార్యలను వదిలేస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు చట్టంలో సమాధానం లేదు. భార్య ఉన్నప్పటికీ బహుభార్యలను కలిగి ఉండే వెసులుబాటు ఇస్లాం మతంలో ఉన్నందున తలాక్ చెప్పకుండానే వేరే పెళ్లి చేసుకుని ఇష్టం లేని భార్యను పట్టించుకోకపోతే పరిస్థితి ఏమిటి? రాజకీయ ప్రయోజనాల కోణంలో కాకుండా బాధిత మహిళల హక్కుల పరిరక్షణ కోణంలో ఆలోచించి చట్టాలు చేస్తే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ప్రజల మనోభావాలతో ఓట్ల పంట పండించుకోవడంలో ప్రధాని మోదీ ఆరితేరిన నాయకుడు కనుక ఇప్పుడు ముస్లిం మహిళల మనోభావాలను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ చట్టం రాజ్యసభ ఆమోదం కూడా పొందితే నరేంద్ర మోదీ కుడి జేబులో హిందువులు, ఎడమ జేబులో ముస్లిం మహిళలు ఉంటారు. రాజకీయ నాయకుడిగా ఆయనకు అంతకంటే కావాల్సింది ఏమిటి?
శ్రీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఎలాంటి సస్పెన్స్ కొనసాగుతోంది? రాజకీయ పార్టీ పెడతానని చెప్పిన కమల్ ఇప్పుడు ఎందుకు ఆ ఊసెత్తడం లేదు? పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నది? వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పదే పదే తప్పటడుగులు ఎందుకు వేస్తున్నారు?
తమిళనాడులో తలైవ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై అంతులేని సస్పెన్స్ కొనసాగుతోంది. అభిమానులతో ఆయన ఎడతెరిపి లేకుండా చర్చలు చేస్తున్నారు గాని ఏమీ తేల్చలేదు. ఈ నెల 31వ తేదీ వరకు ఆయన తనకు తాను గడువు విధించుకున్నారు కనుక ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ నాంచడంతో చిరాకొచ్చిన మరో ప్రముఖ నటుడు కమల్ హాసన్ తాను ఒక రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. పనిలో పనిగా అభిమానుల నుంచి విరాళాలు కూడా సేకరించారు. మళ్లీ ఏమనుకున్నారో ఏమో గాని సేకరించిన విరాళాలను తిరిగిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు రాజకీయ పార్టీ ఊసెత్తకుండా మౌనంగా ఉంటున్నారు. ప్రారంభ ప్రకటన నుంచి మౌనం వరకు కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. తాను కాషాయానికి దూరమని చెప్పడంతో పాటు కేరళలోని వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవడంతో కమ్యూనిస్టులు సంబరపడిపోయారు. తమిళనాడులో తమకు ఒక స్టార్ లభించాడని మురిసిపోయారు. మధ్యలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెన్నై వచ్చి మరీ కమల్ హాసన్తో చర్చలు జరిపారు. ఇలాంటి హడావుడి ఆర్భాటం తర్వాత ఇప్పుడంతా ప్రశాంతత నెలకొంది. కమల్ హాసన్ స్వయంగా ప్రకటించిన రాజకీయ పార్టీ అస్తిత్వంలో ఉందో లేదో తెలియదు. ముందు అసలు ఆయన ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో అంతకంటే తెలియదు. అనారోగ్యంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందడంతో తమిళనాడులోని సినీ నటులకు రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం కూడా తెరపైకొచ్చింది. యుద్ధంలోకి దిగితే గెలిచే తీరాలన్నది తన విధానమని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. అది నిజమే గాని అసలు యుద్ధం ఎలా చేయాలో తెలుసుంటే కదా యుద్ధంలో గెలవడమా లేదా అన్న తేలేది. జయలలిత మృతి వల్ల ఖాళీ ఏర్పడిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం చూసిన తర్వాత తమిళులు ఎంతటి విలక్షణులో తెలుస్తోంది. తమ అస్తిత్వానికి వారు ఎంతటి ప్రాధాన్యతిస్తారో వెల్లడైంది. నిజానికి ఆర్కే నగర్లో ప్రధాన ప్రతిపక్షం డిఎంకే గెలుస్తుందని అక్కడి రాజకీయ పరిశీలకులు భావించారు. తీరా చూస్తే డిఎంకే అభ్యర్థి డిపాజిట్ కూడా కోల్పోయారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శశికళ వర్గానికి చెందిన దినకరన్ గెలిచే ఛాన్సే లేదన్నారు. ఫలితాలు చూస్తే జయలలిత కంటే అధిక మెజారిటీతో ఆయన ఎన్నికయ్యారు. తమిళుల ఈ అనూహ్య తీర్పుకు కారణమేమిటి అని రాజకీయ పండితులు తలలు పట్టుకున్నారు. చివరకు తేల్చిందేమిటంటే అంతా నువ్వే చేశావన్నట్టుగా భారతీయ జనతా పార్టీతో అంట కాగడమే కారణమని పోలింగ్కు కొద్దిగా ముందుగా 2G స్పెక్ట్రం కేసులో డిఎంకేకు చెందిన కనిమొళి రాజాలను నిర్దోషులుగా ప్రకటిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడింది. అంతకు మునుపు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా డిఎంకే అధినేత కరుణానిధి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. దీంతో డిఎంకే భారతీయ జనతా పార్టీల మధ్య ఏదో జరుగుతోందని తమిళులు అనుమానించినట్టున్నారు. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ జోక్యం పెరిగిపోవడాన్ని తమిళులు జీర్ణించుకోలేకపోతున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ సెగ తగలడం వల్లనే కాబోలు ఆర్కే నగర్ లో డిఎంకే అభ్యర్థి ధరావత్తు కోల్పోయారని భావించవచ్చు. తమిళనాడులో పాగవేయాలంటే రజనీకాంత్ ను ప్రోత్సహించి ఆయనతో జట్టు కట్టాలని భారతీయ జనతా పార్టీ తలపోసింది. రజనీకాంత్ కూడా ఇందుకు తలూపినట్టు భారతీయ జనతా పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జట్టు కట్టినా ఆయనకు కూడా తమిళులు చుక్కలు చూపించవచ్చు. రాజకీయాల గురించి సరైన అవగాహన లేకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించకుండా రాజకీయ అరంగేట్రం చేసిన సినీ నటులంతా పరాజయాన్ని మూటగట్టుకున్నారు. తమిళనాడులో ఎంజీఆర్ రాజకీయాల్లో రాణించినప్పుడు నేనేమి తక్కువ అని భావించిన సినిమా రంగంలో ఆయన సమవుజ్జి అయిన శివాజీ గణేశన్ రాజకీయ రంగ ప్రవేశం చేసి చతికిలబడ్డారు. సినీ నటుడిగా ఆదరించినంత మాత్రాన రాజకీయాల్లో కూడా ఆదరించాలనేమి లేదు. తమిళనాడులో ఎంజీఆర్ జయలలిత మాత్రమే రాజకీయాల్లో రాణించగా మన దగ్గర ఒక ఎన్టీఆర్ మాత్రమే రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసే నాటికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శూన్యత ఉండింది. అధికారంలో కొనసాగుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం లేకుండా ఉండింది. దీనికి తోడు కాంగ్రెస్ అధిష్టానం తరచుగా ముఖ్యమంత్రులను మార్చడం, అంజయ్య వంటి వారిని రాజీవ్ గాంధీ అవమానించడంతో ఆంధ్రుల ఆత్మగౌరవం అనేది తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన ఎన్టీఆర్ ను ప్రజలు ఆదరించి అధికారం కట్టుబెట్టారు. ఆ తర్వాత చాలా కాలానికి రాజకీయాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయారు. ఆయన ప్రజారాజ్యం ప్రారంభించిన నాటికి రాజకీయ శూన్యత అంతలా లేదు కూడా. ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ వంతొచ్చింది. జనసేన ప్రభావం ఉంటే గింటే ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుంది, తెలంగాణలో తావే లేదు. ఉంటే గింటే అన్న పదం ఎందుకు వాడవలసి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయ శూన్యత లేదు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీ తలపడుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాల పర్యటనలు ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఒంగోలులో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి కష్టంతో కూడుకున్నదని, ఆ పదవి చేపట్టాలంటే చాలా అనుభవం కావాలని, తనకంత అనుభవం లేదని చెప్పుకొచ్చారు. దీంతో రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నట్టు అన్న ప్రశ్న వెంటనే జనంలో ఉత్పన్నమైంది. యుద్ధంలోకి దిగితే గెలిచే తీరాలని రజనీకాంత్ అనగా గెలుపు అవసరం లేదన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయంగా ఉంది. అయినా ఎవరు చేసే పని వారు చేయకుండా అందరూ రాజకీయాలు చేయాలనుకుంటే విజయం కొందరిని వరిస్తుంది. ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్ ముఖ్యమంత్రులు అయ్యారంటే అప్పుడు నెలకొన్న పరిస్థితులు ఏమిటి, రాజకీయాలలో వారు రాణించడానికి ఏ అంశాలు దోహదం చేశాయి వంటి అంశాలపై లోతైన అవగాహన ఉండాలి. పవన్ కళ్యాణ్ ఎలాగూ రాజకీయాల్లోకి దిగేశారు కనుక రజనీకాంత్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటే మంచిది. రజనీకాంత్ మనస్తత్వం తెలిసిన మిత్రులు మాత్రం ఆయన రాజకీయాలకు పనికిరారని చెబుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వద్దాం. ప్రజా సంకల్ప యాత్ర పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తప్పుడడుగులు వేస్తున్నారు. భూమా నాగిరెడ్డి హఠాన్ మరణం వల్ల ఖాళీ ఏర్పడిన నంద్యాలలో పోటీ చేయకుండా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించవలసిన జగన్మోహన్ రెడ్డి అక్కడ పోటీ పెట్టారు. దీంతో అప్పటి వరకు తెలుగుదేశం బలహీనపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పుంజుకుందన్న అభిప్రాయంతో ఉన్నవారంతా నంద్యాల ఫలితం తర్వాత కళ్లు తేలేశారు. నంద్యాలలో అభ్యర్థిని పోటీ పెట్టకుండా ఉండుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఆ ఎన్నికకు ముందు తెలుగుదేశం తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన శిల్పా చక్రపాణ్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఆయనతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించడం జగన్ చేసిన మరో తప్పు. విలువలతో కూడిన రాజకీయాలు చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ ఆచరణలో ఎదురు కొడతాయి. ఇప్పుడు అదే జరిగింది. చక్రపాండ్రెడ్డి రాజీనామా వల్ల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక ప్రకటించగా పోటీకి దూరంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం మూడవ తప్పు. ఈ నిర్ణయం వల్ల చక్రపాణిరెడ్డి ఉద్యోగం పోయింది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఎన్నిక ఏకగ్రీవం అవుతోంది. పోటీ చేయకూడదని దగ్గర పోటీ పెట్టి పోటీ చేయాల్సిన చోట పోటీకి దూరంగా ఉండడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అభాసు పాలయ్యారు. రాజకీయ పరిణితి లేనప్పుడు ఇలాంటి తప్పులే చేస్తారు. గుప్పిట మూసే ఉంచాలి గాని తెరిచి ఉంచుకోకూడదు. రాజకీయ నాయకులు సవాళ్లకు ఎందుకు స్పందించరంటే ఇందుకే. రాజకీయాలలో అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుతో తలపడాలనుకుంటే ముందు పరిణితి సాధించాలి. అధికారం కూడా తోడైనప్పుడు చంద్రబాబును ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబును ఎన్నికలలో ఎదుర్కోవడానికి ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. రాజశేఖర్ రెడ్డి అనుభవం ముందు జగన్మోహన్ రెడ్డి అంత నాయకుడిపై పార్టీ శ్రేణులకు ముందుగా విశ్వాసం ఉండాలి. అప్పుడే నాయకుడికి అనుకూలంగా పార్టీ శ్రేణులు ప్రజలకు నాలుగు మంచి మాటలు చెబుతాయి. 1995-2004 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు వైఖరి కారణంగా పార్టీ శ్రేణులు ఆయనకు దూరం అయ్యాయి. ఫలితమే 2004లో ఓటమి. రాజశేఖర్ రెడ్డి అంతటివాడు ఇంతటివాడు అని ప్రచారం చేయడం వల్లనే 2009లో మళ్లీ ఆయన అధికారంలోకి రాగలిగారు. ఏ నాయకుడికైనా కార్యకర్తలే ప్రచారకర్తలు. జగన్మోహన్ రెడ్డి విషయం తీసుకుంటే ఆయన గొప్పవాడని కాని చంద్రబాబు కంటే సమర్థుడని కాని ప్రచారం చేసే కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు? జగన్ కోసం కాకపోయినా రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెచ్చుకుని ఓటు వేయమని కోరడంలోనే బలహీనత ఉంది. బహిరంగ సభలలోనూ పాదయాత్ర సందర్భంగానూ చుట్టూ కొంతమంది మోగి జగనన్నా జగనన్నా అని అన్నంత మాత్రాన ఓట్లు పడవు. అలా నినాదాలు చేయించుకోవడం ఆత్మవంచన అవుతుంది. అందుకే ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు విషయంలో కూడా ఇలాగే జరిగింది. రాజశేఖర్ రెడ్డి హయాంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. ఒక పట్టణంలోని కోడలిలో ఆయన ప్రసంగిస్తుండగా వాహనం చుట్టూ ఉన్నవాళ్లు ఈలలు చప్పట్లతో అదరగొడుతున్నారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే ఆయన వెనక భాగంలో ఉన్న భవనంలో నివసిస్తున్న ఒక మహిళ ఉతికిన బట్టలు ఆరేసి వెళ్లిపోతూ కనీసం చంద్రబాబును చూడను కూడా చూడలేదు. దీంతో అక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటో నాకు అర్థమైంది. ఫలితం కూడా అలాగే వచ్చింది. రాజకీయాలలో ఆత్మస్థుతి పరనింద పనికిరాదు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. నాయకులు బలపడేది బలహీన పడేది వారి చర్యలను బట్టే ఉంటుంది. ఇన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నా ప్రజలు ఆ విషయాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సమయం సందర్భం లేకుండా యాత్రలు చేయడం వల్ల కాళ్ల నొప్పులు మాత్రమే మిగులుతాయి. పార్టీ విజయావకాశాలపై ముందుగా కార్యకర్తలకు భరోసా కల్పించాలి. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు కొందరు ఇటీవల నన్ను కలిశారు. మీ నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంది అని నేను ప్రశ్నించగా, మా దగ్గర పోటా పోటీగా ఉంది గాని రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వచ్చే ఎన్నికల తర్వాత కూడా మా పార్టీ అధికారంలోకి రాదనుకుంటాం అని చెప్పుకొచ్చారు. కార్యకర్తలలో ఇలాంటి అభిప్రాయం ఉండడం ఏ పార్టీకైనా ప్రమాదమే.
ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.